కాశీ మజిలీ కథలు రెండవ సంపుటం పదమూడవ మజిలీ మొదటి భాగం ఇంద్రద్యుమ్నుని కథ. యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాత్మృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాజాపహ. అలా మణిసిద్ధుడు సౌనకుడనే మారుపేరు కలిగిన ఆ గోపాలనితో కూడా జగన్నాథం అనే పుణ్యక్షేత్రంలో ప్రవేశించి అక్కడొక మఠంలో బస చేసి భక్తజనులను సదా కాపాడే సుభద్రానాథుని ఆరాధించాలనే కోరిక హృదయాన్ని తొందర పెడుతూ ఉంటే ఆ గోపాలనితో ఇలా అన్నాడు, వత్స, సకల జగత్తుకు నాయకుడైన జగన్నాథుడు ఇక్కడ సుభద్ర పేరిట పూజలందుకుంటున్న లక్ష్మీదేవి సహితంగా ఇక్కడ నివసిస్తున్నాడు. ఈ మహానుభావుని ప్రభావం చాలా అద్భుతమైంది. తన ప్రసాదాన్ని ఎవరైనా విమర్శించినా తిరస్కరించినా వారిని ఆ క్షణమే కష్టాల పాలు చేస్తాడు. సరే, వేగంగా నేను స్వామిని దర్శించుకుని రావడానికి స్నానానికి వెళ్ళొస్తాను, అంతవరకు ఇక్కడ భద్రంగా ఉండు అనడంతో వాడు ఆ యతీంద్రునితో ఇలా అన్నాడు, అయ్యా, తమరి బోధనల వల్ల నాకు వెనకటి కంటే లౌకిక జ్ఞానం బాగా పెరిగింది. వినడం వల్లనే కదా ఎటువంటి వారైనా పండితులవుతున్నారు. నాకు కూడా దేవతా దర్శనం చేయాలని వేడుకగా ఉంది. మీతో పాటు స్నానానికి నేను వస్తాను. మన సొత్తును అపహరించే వారెవరూ లేరిక్కడ, అనుజ్ఞ ఇవ్వండి అనడంతో మణిసిద్ధుడు సంతోషంగా వాడు రావడానికి ఒప్పుకున్నాడు. అతడితో కూడా ఇంద్రద్యుమ్న సరస్సుకు వెళ్లి యథావిధిగా స్నానం చేసి పిమ్మట భక్తితో నారాయణ మంత్రం జపిస్తూ ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి గర్భగుడిలో ప్రవేశించాడు సిద్ధుడు. సుభద్ర బలభద్ర సహితుడై ఉన్న ఆ జగన్నాయకునికి మొక్కి స్తోత్రాలు చేశాడు. అలా రకరకాల స్తోత్రాలు చేస్తూ చాలాసేపు ఆయన సన్నిధులన్నీ ఉండిపోయాడు కూడా. కొంతసేపటికి అక్కడి నుంచి కదిలి ఆవరణ దేవతల్ని అర్చించడానికి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అలిగి నిలబడ్డ గోపాలుడు తన రాక్ కోసం ఎదురు చూస్తుంటే వాడితో, గోపా, ఇక్కడ ఇంతవరకు ఏం చేస్తున్నావు? దేవుడిని చూశావా? గర్భగుడిలో స్వామివారిని చూస్తూ స్తుతులు అర్పించడంలో నేను నీ మాటనే మర్చిపోయాను. కోపంగా ఉందా నా మీద? లోపకెళదాం పద. నీ కులదైవం వెనదొంగని చూద్దూగాని అని ఊరడిస్తున్నట్టుగా అన్నాడు. స్వామి, నేను మీకు కావడి మోసేటప్పుడు జ్ఞాపకం వస్తాను గాని ఇప్పుడు ఎందుకు గుర్తుంటాను? కానివ్వండి, మీ దయ నా మీద ఇంత మాత్రమే ఉంది. ఏం చేస్తాను? స్నానం చేసింది మొదలు మీకు నా మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. నేను మాత్రం మిమ్మల్ని వదలక మీ వెనకాలనే తిరుగుతున్నాను. మీరు గుళ్ళోకి పోతూ ఉంటే నేను కూడా రాబోతుంటే అక్కడ కాపలా ఉన్న బెత్తాల వారు అడ్డుపెట్టారు. అప్పుడు నేను గట్టిగా స్వామి స్వామి అని అరుస్తూ మిమ్మల్ని పిలిచాను. మీరు నా మొర వినిపించుకోక లోపలికి వెళ్ళిపోయారు. నా అరుపులకు లోపల నుంచి ఒక పండా బయటికి వచ్చి నన్ను చూసి, ఓరి, ఇలా ఊరికే అరుస్తున్నావు, ఎవడరా నువ్వు, నీకెవరు కావాలి అని అడిగాడు. అయ్యా, నేను గొల్ల కుర్రవాడిని, మా అయ్యగారు లోపలున్నారు, ఆయనతో పాటు దేవుడిని చుట్టానికి లోపలికి వెళ్తుంటే వీరు అడ్డుకోవడంతో ఆయన పిలుస్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆ స్వామికి నా మీద దయ వచ్చింది. లోపల చాలా రద్దీగా ఉంది, కొద్దిసేపు ఆగు పంపిస్తా అని చెప్పి లోపలున్న వాళ్ళు బయటికి రాగానే నన్ను పంపించాడు. నేను లోపలికి వచ్చి మిమ్మల్ని వెతికాను గాని మీరు గర్భగుడిలో ఎక్కడో ఉండటం వల్ల పలకరించడానికైనా కుదిరింది కాదు. తర్వాత దేవుణ్ణి చూశాను గాని నాకేం బోధపడలేదు. కళ్ళు ముఖం బాగా స్ఫుటంగా కనిపిస్తూ మూడు మొండి విగ్రహాలు మాత్రం కనిపించాయి. వాటిని దేవతలుగా భావిస్తూ మొక్కుతున్న వాళ్ళని చూసి నేను మొక్కాను. ఇంతలో మళ్లీ ప్రజలు తండోపతండాలుగా తోసుకుని లోపలికి వస్తుంటే బెత్తాల వారు నన్ను అక్కడ నిలబడనివ్వక బయటకు తోసేయడంతో చేసేది లేక వెలుపలకు వచ్చేసాను. ఏమిటి విపరీతం అని ఆలోచించుకుంటూ మీరు ఎప్పుడొస్తారా అని ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మీరు ఇంతసేపటికి బయటకొచ్చారు, ఇది సంగతి. నేను లోకంలో చాలా దేవాలయాలు చూశాను గాని ఎక్కడా ఇలాంటి వింత దేవుళ్ళను చూడలేదు. దీనికి ఏదో కారణం ఉండకపోదు. నా ఎందు దయ ఉంచి ముందు నాకు సందేహం తీరేలా దీని వృత్తాంతం చెప్పండి, తర్వాత జపం చేసుకుందురు గాని అంటూ పట్టుపట్టు కూర్చున్నాడు. దానికి మణిసిద్ధుడు ఆనందించి, పుత్ర, నువ్వు ఈ ప్రశ్న వేస్తావని ఇంతకు ముందే అనుకున్నాను. పుణ్యప్రదమైన ఈ కథ నీకు వినిపించాలని నాకు కుతూహలంగానే ఉంది. సావధానంగా విను అంటూ ఆలయ ముఖమండపం మీదనే కూర్చుని మణిప్రబోధం వల్ల ఆ వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. వత్స, విను. పూర్వకాలంలో నిరావతి అనే పట్టణంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య చంద్రసేన. ధర్మబద్ధమైన పరిపాలనతో అతడు అతి తక్కువ కాలంలోనే గొప్ప కీర్తిని సంపాదించాడు. ఒకనాడు ఆ మహారాజు సభలో సింహాసనం మీద కూర్చుని ఉండగా ద్వారపాలకుడు ఒకడు వచ్చి వినయంగా, అయ్యా, వింధ్య పర్వతాల నుండి కిరాతులు కొందరు వచ్చి దేవరవారి దర్శనం కోసం వేచి ఉన్నారు అని చెప్పగా ఆ బోయేవారిని ప్రవేశపెట్టమన్నాడు ఇంద్రద్యుమ్నుడు. సభలోకి వచ్చిన బోయలు పులిచర్మాలు, నెమలిపించాలు, కస్తూరి, చామరాలు మొదలైన అడవి వస్తువుల్ని కానుకలుగా ఇవ్వగా తనకు మొక్కుతూ నిలబడి ఉన్న ఆ ఎరుకల వాళ్లను చూస్తూ వచ్చిన కారణమేమిటి అని దయతో అడిగాడు. ప్రభు, మేము వింధ్య అటవిలో ఉన్న మీ సేవకులం, మీకు దాసులం. మాకు చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరగటం, జంతువుల మధ్య జీవించడం అలవాటే. అయితే ఈ మధ్యకాలంలో మేమెన్నడూ చూడని వింత మృగం ఒకటి అడవుల్లో సంచరిస్తోంది. దాన్ని చంపాలని మేము రకరకాలుగా ప్రయత్నించకపోలేదు. ఇంతవరకు అది పట్టుబడలేదు. దాని అరుపు కూడా చాలా వింతగా ఉంది. జంతువులే దాని అరుపునకు భయపడుతున్నాయంటే మనుషులం మనమెంత? మా కోయపల్లిలో ఎవరికీ కంటి మీద కునుకు లేదు. స్వామి, తమరే తమ భుజ బలదర్పంతో దాన్ని అణచాలి అని వినిపించుకున్నారు. ఇంద్రద్యుమ్నుడు వారికి అభయమిచ్చి, శబరులారా, మీకెటువంటి భయం లేకుండా మీరు మళ్లీ అడవుల్లో హాయిగా సంచారం చేయగలిగేలా ఆ వింత మృగాన్ని అంతరింపజేస్తాను. మాక్కూడా చాలా కాలంగా వేటకు వెళ్లాలనే ఉంది. ఇప్పటికీ దైవకృప వల్ల ఈ రీతిగా అది నెరవేరుతున్నది. దారి చూపించడానికి ఓ ఇద్దరు మాత్రం ఉండండి, మిగిలిన వారు వెళ్లవచ్చు అని ఆ ఆటవికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వేట నిమిత్తం వింధ్యాటవులకు ప్రభువుల వారు వెళుతున్నారన్న విషయం నగరమంతా చాటించి వేటకు కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేయించమని మంత్రులతో చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోయాడు ఇంద్రద్యుమ్నుడు. అంతఃపురంలో రాణి చంద్రసేన తన పతిదేవునికి ఉపచారాలన్నీ చేసి సరసన కూర్చుని ముచ్చట్లాడుతూ, నాథ, గత రాత్రి తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. దాని మంచి చెడ్డల గురించి నా చెలికత్తెలను ఎవరిని అడిగినా చెప్పలేకపోతున్నారు. కలలో నేను చూసినదంతా మర్చిపోతానేమోనని ఇదిగో ఈ పత్రం మీద రాయించి ఉంచాను అని ఆ పత్రాన్ని తెప్పించి రాజుకు అందజేసింది. అతడు అది చూసి తలూపుతూ, రాణి, ఈ కళ ఫలితం పరికించబోతే ఇది కలత చెందించేదిగానే కనిపిస్తోంది తప్ప శుభదాయకంగా తోచటం లేదు. అందులోనూ ఇది అత్యంత త్వరలోనే మనకు వియోగాన్ని కలిగించటమే కాక చాలా కష్టాలను కలిగించేదిగా కూడా కనిపిస్తోంది. అయితే ఆ కష్టాల పరంపర తదుపరి కీర్తి కూడా అబ్బుతుందనుకో. ఏదేమైనా దేవుడు ఏది రాశాడో మనకు తెలియదు. కర్మసూత్రం ఎలా ఉందో దాన్ని దాటడం మనకు శక్యం కాదు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే నాకు వేటకు వెళ్లడం అనే వియోగం తటస్థించింది. ఇది దైవ ప్రేరేపితమేనేమో, లేకపోతే నిత్యం ఎన్నెన్నో మృగాల్ని వేటాడంలో గొప్ప నేర్పు కలిగిన ఆ కిరాతులు ఒక్క వింత మృగమేదో బాధిస్తోందంటూ నా దగ్గరికి రావటమేమిటి అని దీర్ఘంగా నిట్టూర్చి చింతిస్తుంటే చంద్రసేన ఆశ్చర్యపోతూ, నాథా, నాకొచ్చిన కళ అంతటి వియోగాన్ని కలిగిస్తుందా? ఆ మాటలు వింటుంటేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి. ఎలా భరించగలను అని భర్త కంఠాన్ని పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడు రాజు, చంద్రసేన, భయపడుతున్నావా? కలలే నిజమవుతాయిలే. ఏదో నేను జడిపించడానికి అలా అన్నాను గాని నేను రేపే వేటకెళ్ళి ఆ వింత మృగాన్ని సంహరించి త్వరగా తిరిగి వచ్చాయినా. అంతవరకు భద్రంగా ఉండు అని వరడించాడు. అయినప్పటికీ ఆమెకెందుకో మనసు నిలకడ లేకుండా పోయింది. అందువల్ల ఆమె, అయితే మీరు నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, లేదా ప్రస్తుతానికి వేటైనా మానేసి ఇంకోసారి వెళ్ళండి అని విచారపడుతూ ఉంటే, రాణి, ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. బోయలకు అభయాన్నిచ్చి వెళ్ళకపోతే ఎలా? కనుక నువ్వు నాతో రావడానికి అభ్యంతరమేమీ లేదు అని పలికి ఆమెకు కొంత చింత తీర్చగలిగాడు. మరునాడు ఉదయాన్నే వేటకు అన్ని సాధనాలు సిద్ధపరచుకుని యువరాజు విజయుడికి రాజ్యభారం అప్పగించి తాను భార్యను వెంటబెట్టుకుని వింధ్యాటవలకు బయలుదేరాడు ఇంద్రద్యుమ్నుడు. అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు సేనలను విడిది కుటీరం దగ్గర ఒక వ్యూహంలా నిలబెట్టి తాను రాణితో కూడా గుర్రం మీద వెళుతూ వింత వింత పిట్టలను చూపిస్తూ, బ్రహ్మ ఎంత అందంగా సృష్టించాడో కదా అంటూ ఉంటే చిత్రకారులు చిత్రించిన చిత్రాలను చూస్తున్నట్లు అనుభూతి చెందసాగింది ఆమె. సాయంత్రమైంది. వేటకు ఎప్పుడు వెళదాం దేవరా అంటూ వేటకాళ్ళు తొందరపెట్టసాగారు. అరణ్యంలోని బోయేవారిని చేరి, ఓరి, మీరు చెప్పిన మృగం ఎక్కడుంది, ఎప్పుడొస్తూ ఉంటుంది, దాని గుర్తులు ఏమిటి చెప్పండి అని అడగ్గా వాళ్ళ చేతులు జోడించి, దేవరా, తమతా వచ్చి మేము మొరబెట్టుకున్నప్పటి నుంచి అది మా కళ్ళపడనే లేదు. లేకుంటే అదిగో ఆ కనపడే ఇరుకుదారిలో మాటు వేసుకుని ఉండేది. మీ రాక సంగతి దానికి తెలిసి పారిపోయిందేమో. దాంతో మేము బండపాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే అది ఎక్కడో దాగి ఉన్నదని మా సందేహం. ప్రభువుల వారే దాన్ని వెతికి ఏదో రీతిన సంహరిస్తే మాకు భయం తీరుతుంది. తమ రాక వల్ల మళ్లీ ఇన్నాళ్లకు మేము కంటి నిండా నిద్రపోగలిగాం. అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు విని నవ్వుకున్నాడు రాజశేఖరుడు. తనతో వచ్చిన వేటగాళ్లకు ఆ రాత్రంతా సందడి చేయమని, వలలు పన్నమని, వాయిద్య శబ్దాలు చేయమని, కుక్కలను ఉసిగొల్పమని, రకరకాల అరుపులు అరవవలసినదని, ఆ వింత మృగాన్ని బెదరగొట్టి దాని ఉనికి బయటపెట్టే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అవలంబించమని చెప్పాడు. రాజాజ్ఞ అయిందే తడవుగా వాళ్ళందరూ ఒక్కసారిగా చెలరేగి అడవంతా కోలాహలం చేయసాగారు. అప్పుడు చప్పుళ్లకు బెదిరిన కొన్ని జంతువులు కొన్ని గట్టిగా గర్జిస్తుంటే వాటి అరుపులకు భయపడిన చంద్రసేన గుడారంలో ఉన్న తన భర్తను గట్టిగా కౌగిలించుకుని శయ్య వైపు నడిపించేసరికి స్వయంగా తనకు తానే వలిచిన ఆ వనితాసుఖం ఆస్వాదిస్తూ ఆమెకు భయాన్ని పోగొడుతూ అపార రతిసౌఖ్య విశేషాలతో ఆమెను తృప్తిపరిచి ఆ రాత్రి త్రుటిలో గడిపేశాడు. తెలతెలవారుతుంటే మంది మగధ బృందాలు ఆ రాజ దంపతులను మేల్కొలపడంతో లేచి ప్రాతకాల కృత్యాలు తీర్చుకున్నారు. ఆ అడవిలోని ఉషోదయ వేళ విచ్చే పిల్లగాలు హాయిగా దేహాన్ని తాకుతుంటే ఆరుబయట ఆసనాలు వేసుకుని కూర్చుని వనసౌందర్యాన్ని చూస్తూ గడపసాగారు. ఇంతలో ఒక దళవాయి వచ్చి, "దేవా, రాత్రి తమ ఆజ్ఞ మేరకు ఈ అరణ్యంలో చాలా జంతువులు వేటాడాము. కొన్నిటిని పట్టుకున్నాము, కొన్ని క్రూర మృగాల్ని అరణ్యపు గర్భంలోకి తరిమేశాం. మా ఇష్టం వచ్చినంత సందడి చేసి అసలు వింత మృగం కోసం ఎంతో ఎదురు చూశాం. అయితే అదొక్కటే మాత్రం మాకు చిక్కలేదు. నిజంగానే అది ఎక్కడికో పోయి ఉండాలి, లేకపోతే దొరకకుండా ఉంటుందా? మా దృష్టి దాటి వెళ్లిన జంతువు ఒక్కటే లేదు. కనుక మనం వచ్చిన పని ముగిసిందిగా భావించి రాచనగరుకు పోవచ్చు" అని రాత్రంతా వలలు వేసి పట్టినవి, బాణాలతో కొట్టినవి, కుక్కల ద్వారా రాబట్టినవి ఎన్ని మృగాలైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆ ప్రభువు ఎదుట పెట్టించాడు. అవి జూచి రాజు చాలా వేడుకపడి అందులో కొన్ని వేటాడిన వారికి కానుకలుగా ఇచ్చి, "సరే, మీ మాట ప్రకారం నగరానికి వెళదాం. సేనల్ని తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేయండి" అని ఆనతిస్తుండగా అక్కడికి కొద్ది దూరంలో, "హా ప్రాణనాథ, హా జావితేశ్వర, అయ్యో ఏమైపోయావో కదా. నిన్ను ఊరికే మృత్యుదేవతని లాక్కొచ్చాను. ఎంత పాపాత్మురాలని" అని ఏడుస్తున్న ధ్వని ఒకటి వినిపించింది. ఆ దీనాలాపాలను అందరూ ఆశ్చర్యంగా విన్నారు. మళ్లీ అదే రీతి శోకాలు వినిపించడంతో అందరూ అదిరిపడి భటుల్లో కాస్త చురుకైన వారిని పిలిచి ఇంద్రద్యుమ్నుడు అదేమిటో తెలుసుకుని రమ్మన్నాడు. వాళ్ళు అలా వెళ్లిన వారు ఇలా వచ్చి, "ప్రభు, మేము ఆ రథ వస్తున్న దిక్కుగా చాలా వేగంగా వెళ్లాం. ఆ దారిన ఒక చెట్టు దగ్గర ఒక స్త్రీ కనిపించింది. తన పైట చెంగునే మెడకు చుట్టుకుని చెట్టు కొమ్మకు అది తగిలించి తన ప్రాణనాథనే తలుచుకుంటూ ప్రాణాలు తీసుకోబోతుంది. ఆమె సాహసానికి మేము ఆశ్చర్యపోతూ గబగబా ఆమె చీర మెడకు ఉరిలాగా బిగుసుకోకుండా అడ్డుకున్నాం. అమ్మా, నువ్వెవరు? ఎందుకింత ఘోర సాహసం? నీకు అంత కష్టమేమొచ్చింది? నీ భర్తకు ఏమైంది?" అని మేము ఎంత బ్రతిమాలినా ఆమె జవాబు చెప్పింది కాదు. ఆమె చాలా దూరమే ప్రయాణించిందన్నట్టుగా ఆమె పక్కన నిలబడి చెమటలు కుక్కుతున్న గుర్రాన్ని బట్టి చెప్పవచ్చు. ఆహా, ఆమె అందాన్ని ఏమని వర్ణించడం! చూడబోతే దివ్య స్త్రీ అనిపిస్తోంది. ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ఆమె ప్రాణాలు తీసుకోకుండా తాము త్వరగా వెళ్లి రక్షించాలి అని అన్నారు భటులు. దీనజనుల్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నట్టు ఆ ప్రభువు వాళ్ల మాట విని భార్య తనను కూడా తీసుకెళ్లమని బతిమాలుకుంటున్నప్పటికీ పట్టించుకోకుండా చాలా వేగంగా గుర్రమెక్కి ఆ దీనాలాపాలు వచ్చిన దిక్కుగా వెళ్లిపోయాడు. తనను తన మట్టుకు వదిలేయమని, "పాపాత్మురాలిని నేను, నన్ను ముట్టవద్దని" ఆమె పెనుగులాడుతుండగా ఆమెను ఊరడిస్తూనే మెల్లగా ఊరి నుంచి ఆమెను తప్పించి చల్లని మాటలతో సేద తీర్చాడు. "తల్లి, నువ్వెవరు? నీ తల్లిదండ్రులెవరు? నువ్వెవరి ఇల్లాలివి? నీ పేరేది? ఇంత చక్కని రూప లావణ్యాలున్న నువ్వు అంతఃపురాల్లో చెలికత్తెలు సపర్యలు చేస్తుండగా నివసించవలసిన దానిది. కానీ ఒంటరిగా ఈ అడవుల్లోకి రావలసిన కారణం ఏమిటి? నీ కాపురం ఎక్కడ? నీ చందం చూస్తుంటే పతి వియోగంతో దుఃఖిస్తున్నట్టు కనిపిస్తున్నావు." "నేను ఇంద్రద్యుమ్నుడిని, రాజును. వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. నీ శోకం నా చెవులను తాకి నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను ఇతరులెవ్వరుగానో భావించవద్దు. నీ తండ్రి వంటివాడినే అనుకో. నాకు చేత నేను ఉపకారం చేస్తాను. నీ వృత్తాంతం ఆద్యంతం వినిపించగలవు" అని శాంతంగా అతడు పలికేసరికి ఆమె అతడి ప్రఖ్యాతిని అంతకుముందే విని ఉన్నందున దీనంగా ముక్కి తన వృత్తాంతం చెప్పనారంభించింది.